Well, it's good to see all of you this morning. We are a people who live by every word that proceeds out of the mouth of God. Let's all turn to 2 Corinthians and chapter 12. Yeah, 2 Corinthians chapter
12.
Let's start with verse 7 and
8.
I think it's very helpful to pay a special attention to verse 7. Number one, Paul the Apostle was a person who was pursuing the Lord with all of his heart. Anyone who studies the Apostle Paul and reads all of his epistles knows that he had a desire and a hunger for the Lord that exceeded nearly anyone else. The Lord raised up Paul to be a special, unique testimony for the Lord's name. And when the Lord first saved Paul, of course his name at that time was Saul of Tarsus, he told him that he would suffer for his name's
sake.
So Paul knew that he would suffer many things for the testimony of Jesus. So in verse 7, we find out that the Lord gave some revelations to Paul that were exceedingly great. I won't take the time now, but if you read the previous verses, we find out that the Lord caught him away into paradise, and he saw things that he was not even able to speak or utter. In verse 2 it says he was caught up into the third heavens. In verse 4 he was caught away into paradise. Just make note of that. If anybody had anything to boast about when it came to revelation, it was certainly the Apostle Paul.
But కూడా పౌరులకు ఎదుర్కొనే పౌరుతాడు పరదేశంలో కొనుగోలినట్టుగా ఆకాశం తెరవబడిన ఏదో పౌరుగా చూశారు. అందుకనే మనం ఎక్కువ చూసామా?
So in verse 7, Paul says, in order that I might not be exceedingly lifted up, there was given me a thorn in the flesh, a messenger of Satan. This messenger of Satan was sent to Paul and given to him in order to buffet him and keep him from lifting himself up with pride.
కాబట్టి ముఖ్యంగా ఆయన అత్యంతంగా మరి హెచ్చించుకుంటాడేమో అనే ఉద్దేశంతో దేవుడు చేశాడండి ఒక దూత కలిగించి అతని శరీరంలో ముళ్ళు పెట్టినట్టుగా పెట్టి, అయ్యా నీలో ఈ ముళ్ళు కంటే నీవు అంత హెచ్చుకి హెచ్చుకున్న వాడు కావు, ఎందుకంటే ఒక దేవుడు మర్చిపోతాడేమో అన్నట్టుగా
A lot of Bible teachers like to debate what this thorn was, but they need to pay attention mainly to the purpose of the thorn, and that was to keep him from exceedingly lifting himself up.
తను తాను హెచ్చించుకోకుండా నాకు ఇంత అత్యంత ఆశీర్వాదం విశేషంగా దేవుడు ప్రకృష్ణ కాబట్టి అందులో గొప్పవాడు అని చెప్పుకోకుండా ముందు నిమిత్తము దేవుడు అతను ఆ ముందు పెట్టాడని మాత్రం మనం క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలి.
Brothers, whenever we read the scriptures, we need to get the main point of why the Holy Spirit recorded what it recorded.
కాబట్టి మనం వాక్యం చూసినప్పుడు ముఖ్యంగా ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందండి, అసలు ఈ మాట బైబిల్లో ఎందుకు వాడబడింది, ఎందుకు ఈ మాట ఇక్కడ ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ వాక్యం అన్నది బిల్లు అన్నది అనేది కాదు.
And I would say the main lesson here is whenever the Lord gives us revelation, whenever He unveils more of Himself to us, He also needs to come in much of the time and keep us in a state of humility lest we become a boastful man. Whenever God deals with man, He's dealing with a man that has a flesh, that has a tendency to exalt itself because of the poison of sin that we received at the fall of man from the devil.
చూడండి, మనం మనుషులుగా తీసుకున్న మనిషి శరీరం అంటే దేహము శరీరము ప్రాణము ఆత్మ ఎన్నువంటి, కాబట్టి మనుషులు ఎంత మంచి ఉన్నా సరే ఎంత ఆత్మతో నడిపించబడుతున్నా సరే ఈ శరీరం కూడా గొడవ, ఎందుకంటే మొదటగా మానవుడు పాపం చేసి పడిపోయాడు కాబట్టి అప్పటి నుంచి కూడా మనుషులు మనిషి దేహంలో ఈ పాపం ఎక్కడో ఉంటాయో అంతనే మనుషులు హెచ్చిపడతారు. అత్యధికంగా నేను గొప్పవాడిని నేను హెచ్చు స్థాయిలో ఉండాలి నాకు ఎక్కువ ఆనందం కావాలని కోసి హెచ్చించుకుంటూ ఉంటాడు జాగ్రత్తగా ఉండాలి.
So in verse 8 we find out that Paul prayed 3 times that the Lord would remove this thorn.
కాబట్టి ఎన్నో రోజులు చూసినట్లయితే ముమ్మారు ప్రభుని ముమ్మారు 3 సార్లు ప్రభువుని వేడుకున్నాడు బాగుందా.
But we find out in verse 9 that the Lord chose to leave the thorn, and He spoke to Paul personally, and He said, My grace is sufficient for you, My power is perfected in weakness. Paul learned the lesson that he needed to boast in his weakness in order that the power of Christ would rest upon him.
దేవుడి కృప నాకు చాలు, నా బలహీనతలేదు కాబట్టి నా యొక్క సమయంలో దేవుడి కృప నాకు చాలు, ఎందుకంటే నా బలపడ్డ బలహీనతలు కూడా దేవుడు శక్తిమంతులుగా చేస్తున్నాడని జ్ఞానము పౌరులు తెలుసుకున్నాడు.
Some of us here from America I don't know. Well, Tom, I think you mentioned you got saved 36 years ago, maybe 38. Anyway, a lot of us have been Christians long enough now to know that pride and the tendency to be a person who boasts in their personal accomplishments has been a big problem in the body of Christ, actually for the last 2,000 years.
ఇప్పుడు సంఘం పుట్టిన సంగతి తెలిసి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బైబిల్ టీచర్స్, ఇంకా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి ఈ గెలుసు అనేది అధికారం అనేది గర్వం అనేది వచ్చేస్తారు.
Let me make a big statement this morning about an overcomer.
ఈ సమయంలో నువ్వు ఒక విషయం జయించు వాళ్ళు ఏ విధంగా ఉంటారో అనే దాని మీద చిన్న విషయం మీకు చెప్తాను.
We're talking quite a bit in this conference about being an overcomer who is faithful to the Lord, obedient to the Lord, and eventually is given the kingdom and all the rewards that are related to the kingdom in the age to come.
So మనం తెలుసుకుందాం కదా, నమ్మకమైన దాసుడు ఎవరు, మనకి పరిచయం చేస్తున్నవారు ఎవరు, ప్రభు వచ్చినప్పుడు ఏ దాసులు చూస్తారో వారి బహుమానం ఉంటుంది, వారందరూ కూడా వెయ్యాల పరిపాలన ఉంటారు, ఉంటారు ఉండాలి, విడబడ్డ వారు ఇక్కడ సమంలో ఉంటారు, ఎందుకు కూడా మనం చూస్తా ఉన్నాం గత రోజుగా.
But I tell you, brothers, the older you get in the Lord, the more you realize your strength, your overcoming, your ability to stand strong for the Lord comes 100% from Him and Him alone.
So, in God's sake, man, in any sense, no matter, ni dakkimpo, ni vidayata, ni naravayata, ni pravatana, anni koda, devudu nilu yaipattukina daruje gaani, nuvvu anukunna jeevithamlo edi kodadu.
So an overcomer is someone who knows how to depend on the Lord day by day, hour by hour, for His supply of grace in every aspect of their service and life for the Lord.
వారి సిద్ధాంతంగా కాకుండా దేవుని యొక్క ఆత్మ ప్రకారంగా వాళ్ళు నడుస్తారు కాబట్టి వాళ్ళు జయించేవాళ్ళు, అన్నింటిలో నడుచుకునేవాడు, జయించుకోవచ్చు వాడు.
సో God's grace is granted to those who have weakness and who boast in their weakness. If you want to be a Christian who has the power of God in your life, you need to realize His power is perfected in weakness. It's not perfected in our own natural strength. So in verse 10, Paul had a renewed mind given to him through this experience. He reached the point where he was well pleased in weaknesses, insults, necessities, persecutions, and distresses. I want all of us to say something together. We're going to say this in your language. When I am weak, then am I made strong. His grace is made perfect in my weakness. So brothers, we have no more reason to be discouraged with our weakness. Rather, we need to thank the Lord for every weakness that we have. Hallelujah!
Hallelujah!
I felt to take some time on that point because I think church history, anybody that has read the history of the church knows many of the leaders in the last 1900 years, their natural gift and their natural abilities have oftentimes resulted in some of the biggest divisions in the body of Christ. This does not mean they did not love the Lord. This does not mean they were not devout and sincere in their life serving the Lord. I have read church history. For example, we have a brother named Martin Luther, and there's a brother named Zwingli. The Lord was using both of them in two different regions, in Germany and Switzerland. They could hardly get these brothers to shake hands at one point in time.
So they, Martin Luther, Zwingli, and Waldo, Bacalero, Switzerland, Bacalero, England, what stand as well?
We also had brothers like John Wesley and George Whitfield that were working together, and eventually for a period of time were kind of divided between themselves. By the Lord's mercy, they had some reconciliation towards the end of their life together. We also had brothers in more recent times, John Nelson Darby and George Mueller, and towards the end of their life, they parted from one another. Again, the reason I'm spending time on this is because what the Lord wants in the body of Christ is sweet, sweet fellowship one with another.
Saya mau bantu, bantu juga tuan. Jangan nanti, ini yang kita tunggu tahun depan.
I want you to write down Psalm 133. Maybe we should read it. It's only three verses. Maybe we should read that quickly. It's only three verses, so.
నాకు అందరి వాటి అందేదో గొప్ప వాటి అందేదో నేను అభ్యాసం చేసుకుంటలేదు. నేను నా ప్రాణమును విఫలపరచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను.
గుడ్, థ్యాంక్ యూ.
నూట ముప్పై ఒకటో కేంద్రం మొదటి నుంచి అంటే
ఎన్నోసార్లు మొత్తం
కలుగుతాను.
స్టాప్ సార్.
శాశ్వత జీవులు ఉండవలనని
Thank you.
What this psalm tells us is that the very heart of God, the thing that touches His heart above all else, is when brothers are dwelling together in unity and in oneness.
So here, ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అనేది అది దేవుడు కోరుకుంటున్నటువంటి సింగతి. అందుకని ఇక్కడ దేవుడు హృదయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు.
The principle of Zion is that all of God's people are dwelling together in oneness and unity, and God is in their midst. Zion is the house of God.
Zion is the house of God. దేవుడు నివాసంలో ఏం కోరుకుంటున్నాడంటే ఐక్యత కోరుకుంటున్నాడు, సహవాసం కోరుకున్నాడు. అది నిర్మాణంలో ఉండేటట్టుగా దేవుడు చూడని ఆశపడుతున్నాడు.
And it is there and only there that God commands His full blessing, which is life forevermore.
కాబట్టి దేవుని ఆశీర్వాదము శాశ్వత జీవము అక్కడ ఉంది. ఏదైతే నిర్మాణం ఉంటుందో, ఏదైతే ప్రశుద్ధత ఉంటుందో, ఏదైతే ఆశీర్వాదం ఉంటుందో, దేవుడి యొక్క ప్రత్యక్షది, దేవుని ఆశీర్వాదం అనుకుంటుంది. అది ఎక్కడుంటాయంటే సియోను గుండ, అనగా దేవుని యొక్క సంఘము, దేవుని నివాసం ప్రదేశంలోని ఎన్ని కూడా అక్కడ ఉంటాయి. కానీ మన
It says it starts from the head and it pours down all the way to the skirts of His garment. That means the entire body, every member of the body receives a blessing.
అంటే అంతా కూడా శరీరం అంతా కూడా అంటే సంఘమంతా కూడా అలాంటి విషయాన్ని కలిగి ఉండాలని ఈ యొక్క మాట్లాడతాం.
Now I'm going to bring this down to earth, and we're going to talk about something very practical that hopefully will speak to many of your hearts.
కాబట్టి గమనించండి, ఈ రోజు మన మంది మంది మాట్లాడుకుందాం. మీకు ప్రాక్టికల్ గా మనం చేద్దాం, అంటే కొన్ని ప్రయోగాలు మనం పిలుస్తాం ఇక్కడ, సరేనా? పిలుస్తాం, ఇదంతా కూడా రావాలి, మనం చూపడుతుంటారు, సరేనా?
Well, let's turn to 2 Corinthians and chapter 1.
తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. మరి మనం రెండవ కొరింథీ ఒకటో వచనం చదువుతాం.
చాప్టర్ 1,
చాప్టర్ 1, 2 కొరింథియన్స్ 1,
రెండవ కొరింథీ ఒకటో అధ్యాయం.
In verse 3, we see that the Father of compassions and God of all comfort is mentioned.
ఇక్కడ మనం గమనించేదైతే
దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కనికరము, దయ అనేది ఎంత ఉందో ఇక్కడ మనం చూస్తున్నాం.
And we need to bless Him. The verse says, Blessed be the Father and God of our Lord Jesus Christ. Our Father of compassions and God of all comfort deserves much praise and much blessing.
Amen.
Yes.
In verse 4 it says he comforts us not in some of our affliction but in all our affliction.
That was the one that Devudu mana samalonu mana tappistaru rakshistaru undi adi pudu pudu kaadu samastamaitavanti samalonu nunchi ibbandulu Devudu mana karunistaitukunnadu undi.
This is in order that we might be able to comfort those who are in every affliction by the comfort that we have received from God. So whether it be afflictions or sufferings or weaknesses, in all our situations, God is there to comfort and encourage us and strengthen us in every one of our difficult situations. We need revelation to see that even though we have a close walk with the Lord, there is still a place for sufferings and afflictions, and that's sovereign of God so that we will have a portion of comfort and encouragement for other members of the body of Christ. This is absolutely ordained by God. In verse 5 he says, as the sufferings of Christ abound to us, so through Christ our comfort also abounds. Okay, let's move on to 1 Peter chapter 4. 1 Peter and chapter 4. We'll begin with verse 1.
4వ అధ్యాయము మొదట చదువుకుందాం.
We'll read verse 1 and 2, please.
1 2 చదవండి.
Okay, so brothers, we need to arm ourselves with the mind to suffer because Christ also has suffered in the flesh. We are following a man who now is in the glory, who lived a life of suffering, especially during his last 3.5 years during his earthly ministry. And we are following in the same footsteps. Please pay attention to the last part of this verse. Please don't miss this last point. And I'm going to read it in English, and you can read it again in Telugu. It says, because he who has suffered in the flesh has ceased from sin.
నేను చదువుతాను చూడండి రెండవ వచనమా, మనకి ఏమంటాడమ్మా, శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు మిగిలిన కాలము ఇక మిగత మనుషాశాలను అనుసరించి నడుచుకుంటూ అలక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్టు పాపంతో జోలిక ఏమీ లేకుండును.
Yes. Are you reading 1 Peter 4:1?
Yeah.
Okay. The reason Paul was given a thorn in the flesh was to keep him from boasting, and in the eyes of God, anything that has its source in pride and boasting is considered sin.
కాబట్టి పౌలు ఈ శరీర విషయంలో ఏ విధంగా శ్రమపడుతున్నాడంటే గమనించుకోండి,
యేసుక్రీస్తు ప్రభువారు శరీర విషయంలో శ్రమపడ్డారు
కాబట్టి అంటే ఆయన శరీరము ఆల్రెడీ యేసు ప్రభువారు ఆ శ్రమను భరించారు కాబట్టి ఇక శ్రమ విషయంలో నాకు చింత లేదు, అంటే శరీర విషయంలో ఇక నాకు చింత లేదు, నేను కూడా అదే శ్రమ పడుతున్నాను అని పౌరు కనుక మరి ఆ విషయాన్ని నొక్కి ఒక్కరించి చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం.
I think if we're very honest, we will all admit that whenever sufferings come our way, whenever trials come our way, whenever afflictions come our way, the first tendency is to pray that thing away, to ask the Lord to remove it. Let's see if all of us can relate to what I just said.
Yeah, namaku sei manu sarvasapulu gunipothunama sarvapreyanta undunama lekapothe bahule క్రీస్తు సంపన్న దినంగా నేను కూడా శ్రమపడుతున్నాను, ఎందుకంటే అతి మనసును ఆయుధంగా ధరించుకొని పౌరు శరీరంగా ఉన్నాడు. మనందరూ కూడా అదే శరీరం ధరించుకొని ఉండాలి, అదే మనసును ఆయుధంగా. అయితే శ్రమ వస్తే ప్రార్థించి దేవుని కోసం నీ మనసు రక్షించు, అయితే దేవుడు ప్రార్థించి శ్రమ తొలిపోయినట్టుగా శ్రమంగా పర్వాలేదు దేవుడు చూస్తున్నా మనసును ఆయుధంగా ధరించుకోవాలి.
So Peter says we need to arm our mind, we need a renewed mind, a different view of our sufferings, and that is we need to realize suffering has a good aspect, there's something good that comes out of it, and that is it weans us, it woos us, it removes us from a life of sin.
శ్రమ ఉపయోగపడుతుందో మనం ఏమిటంటే మనం రెడీగా ఉంటాం కదా, శ్రమ వస్తున్నాం చూస్తున్నప్పుడు అన్ని సరిచేసుకుందాం, అన్ని చక్క చేసుకుందాం, ఇది ఈ శ్రమ రాబోతుంది, ఇది ఎందుకు పడితే మనం బలం కావాలి, మన బలం మీద ప్రార్థనే, మన ప్రార్థనలో దేవుడి నుంచి దేవుడి సేవ, ఈ శ్రమలో నుంచి ఈ ఉపశ్రమించిన దర్శించే పుస్తకం ప్రార్థనలో ఉండాలి.
And we see in verse 2 that this is so that we would live no longer in the flesh, in the lusts of men, but in the will of God.
కాబట్టి రెండో వచనం చూసినట్టయితే శ్రమమైనా శ్రమ లేకపోయినా చూడక కదా అన్ని విషయాల్లో మనం దేవుని ఇష్టానుసారంగా నడుచుకుంటున్నాయి కానీ మన ఇష్టానుసారంగా కాదు.
అదే బ్రదర్స్, వి ఆల్ వాంట్ టు డు ది విల్ ఆఫ్ గాడ్, డు వి నాట్.
మనందరం కూడా దేవుని చిత్తము చేయాలి, దేవుని చిత్తానుసారాన్ని నడుచుకోవాలని ఉద్దేశంతో ఉన్నామా లేదా ఎక్కడ? Yes.
Doing the will of God is the greatest and highest privilege, and it's the biggest blessing that any human being can have in their human life.
కాబట్టి దేవుని చిత్తానుసారాన్ని నడుచుకోవడం కంటే దేవుని ఉద్దేశమును నెరవేర్చడం కంటే లోకంలో అంత ఎక్కువైన పనికి ఏది కూడా జరుగుతుంది.
In verse 5, Peter mentions that we, every single man, will render an account to him who is ready to judge the living and the dead.
ఐదవ వచనం చూసినట్టయితే సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు సిద్ధంగా వారిని వారి ఉత్తరవాదులై ఉన్నారు.
Let's jump to verse 7 and 8. The end of all things has drawn near. Therefore be sober-minded and be sober unto prayer.
అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థబుద్ధి గల వారై ప్రార్థనలు చేయటం మెలుపుగా
ఉండి.
మొదటి పేరు 4వ అధ్యాయం
Above all, have fervent love for the brothers, because love covers a multitude of sins.
ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవాడైనటువంటి.
I think if we check our own experience, we realize when we go through sufferings and difficult times, it produces in us a mind of soberness and a heart of love for others.
విషయమైన ప్రేమ కలిగి మనం ఉంటున్నామా లేదో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి.
In verse 12, it says, "Beloved, do not think that a fiery ordeal among you, coming to you as a trial, is a strange thing, as if it were, a strange thing happening to you."
మిమ్మల్ని శోధించినప్పుడు మీకు
But in verse 13, inasmuch as you share in the sufferings of Christ, rejoice, so that also at the revelation of His glory you may rejoice exultingly. And let's read verse 14 as well. You know, I know here in India there's a lot of persecution and a lot of reproach for the Lord's name that goes on throughout your country.
మన దేశం ఇండియా దేశంలో మరి ముఖ్యంగా మన ప్రదేశంలో చాలా మరి వ్యతిరేకత హింస జరుగుతుంది, శ్రమ చేస్తున్నారు, అనేక విధాలుగా నిందిస్తున్నారు, కొడుతున్నారు, శ్రమ బాధ చేస్తున్నారు.
We need to realize that every generation of Christians that's lived on this earth, there have been some regions on the earth where there has been extreme persecution.
మనం గమనించుకున్నట్లయితే క్రైస్తవుల మీద దాడు, హింస జరుగుతూ ఉన్నాయి. సంఘాన్ని పాడు చేయటం, జైలు వేసేయటం చాలా భయంకరమైన పరిస్థితి. గత 3 సంవత్సరాలు మరెక్కువైంది, మనం చూస్తున్నాం కదా.
Only God Himself knows how many millions of His children in the last 2,000 years have not only suffered for His name, but even spilled their blood and given their lives for the name of Christ.
పరిస్థితులు రక్తము భూమి మీద చిన్నపడబోతుంది అంటే వారి పుట్టినప్పుడు కానీ హింస చేసినప్పుడు కానీ రక్తము గురించబోతున్నారు గుర్తుపెట్టుకోండి.
I think we all look forward to being with all those dear believers that have gone on before us. We cannot imagine all the different experiences that the saints have had in this area of affliction and sufferings and persecution. Most of these sufferings never get recorded in any of our history books. Many believers have suffered for the Lord's name's sake, and nobody in the outside modern world in their generation even knew who they were.
వాళ్ళ యొక్క స్థితిని వాళ్ళు గమనించుకుంటారే దేవుడి కోసం వాళ్ళు చాలా నిన్న పాలయ్యారు, అవమానపరచబడ్డారు, పట్టుబడ్డారు. వాళ్ళు ఎవరు మనుషులు తెలియదు అయిపోతున్నారు. దేవుడి సంఘం కోసం వాళ్ళు శ్రమపడ్డారు.
I do believe when the Lord comes back at His return, at His judgment seat, there will be many, many, many rewards given to many of these suffering believers.
కాబట్టి శ్రమ పడిన వారు చాలా మంది ఉన్నారు మనకు తెలుసు కదండి.
మనం ఉత్తరపోయినా సన్నిహితులపోయినా రోగస్ ఉత్తరపోయినా దేవుడు చెబుతున్నాడు, దేవుడు వారి కోసం ఉంచినటువంటి బహుమానాలు వారి కోసం దాచిపెట్టబడింది.
So what do we do when we're going through suffering?
కాబట్టి సమయంలో వస్తున్నప్పుడు ఇబ్బందులు మనం ఉంటున్నాం కదా, మనం ఏం చేయాలి ఆ పరిస్థితుల్లో?
I think verse 19 of chapter 4, we're still in the same chapter, is a real help to all of us.
Which one?
This means we commit our soul to Him. We commit our life to Him. We commit our whatever we are going through inwardly, our thoughts, our emotions, we hand it all over to Him. We commit our entire being to our Lord.
నువ్వు భక్తులుగా చేయాల్సినట్టే సత్ప్రవర్తన కలవాలి. అది విశ్వాసం నుంచి తగ్గిపోకుండా మన ఆత్మలను దేవునికి అప్పగించుకోవాలని మనం వాక్యం బోధిస్తుంది.
మోస్ట్ ఆఫ్ యూ, స్పెషల్లీ యూ బ్రదర్స్ ఇన్ దిస్ రూమ్ టుడే రైట్ నౌ, ఆర్ లీడింగ్ గాడ్స్ ఫ్లాక్. యూర్ షెపర్డింగ్ గాడ్స్ ఫ్లాక్ wherever the Lord has you living.
చూడండి, ఇక్కడ ఉన్న చాలామంది సహోదరులు సహోదరులను గమనించుకోండి. దేవుడు మీకు మీ ప్రాంతాలను సంఘాలించి కదా పరిస్థితి ఇచ్చాడు. గొర్రెలు కాదు చూస్తున్నాను.
This means you have you bear a greater responsibility than those who are among the flock.
చూడండి, అంటే మీ విశ్వాసం ఎవరు ఉన్నా వాళ్ళకంటే పెద్దలంటే నాయకులంటే మీకు ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే అసలు మొత్తం కనిపించింది మీరు నడిపిస్తున్నారు.
God has set all of you up as an example to those that you are shepherding.
దేవుడు పరీక్షించాడు. ఎందుకంటే మీరు గొర్రెలు కాస్తున్నారు కాబట్టి, విశ్వాసం నడిపిస్తున్నారు కాబట్టి దేవుడు ఒక స్నానాన్ని ఇచ్చాడు.
So Peter has a word. You got to realize when the New Testament was written, when Peter wrote this epistle, there was no chapter separation. So that's why in chapter 5, 1 Peter chapter 5 and verse 1, it starts out with the word therefore. That means it's connected to verse 19 of chapter 4.
కాబట్టి which one?
5:1. Therefore, the elders among you, I exhort.
1 Peter 5:1. Oh, yeah. It's starting a little different here.
కాబట్టి మొదటి పేజీ 5వ అధ్యాయం గమనించండి. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. అయితే మొదటి కింద వచ్చింది.
చదువు నా మాట.
సోకి పెట్టర్ బైబిల్లో పాడేవారైన నేను మీలోనే నెత్తను హెచ్చరిస్తున్నాను.
Yes. Peter mentions that he's a witness of the sufferings of Christ, who also is a partaker of the glory to be revealed.
కాబట్టి పేతురు గారు ఏం చెబుతున్నారంటే, నేను చదువుకుంటే ఆయన పెద్దగా నాయకుడుగా ఉండి మందులో అందరూ ఏదైతే కాస్తారో మందులో కాపరు నేను కూడా వీళ్ళకి వాడే అని చెబుతున్నాడు.
He tells the shepherds, the elders, to shepherd the flock of God, overseeing the ones that they are the ones that are under them. Let's just read verse 2 and 3. That
వర్గ రోజు సంతోషం ఉన్నా. వైద్య చేత సహా దేవుని చిత్త
ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లభ ఉపేక్షతో కాక సిద్ధ మనస్తోను మీ మధ్య నున్న దేవుని మందును పై విచారణ చేయుచు దానికి.
Yes.
Here Paul has an exhortation that all of our service, all of our shepherding would not be under compulsion, but it would be willingly. That means from the heart, according to God, and it's not with the purpose of gain, but to do it eagerly.
అంటే నిష్టపూర్వకంగా చేయండి, లాభం కోసమో బలి చేత చేయమని అంటాడు.
In verse 3 he says not lording it over your allotment. That means not dominating, not putting yourself in a position where you're controlling everybody. But instead we need to become examples to the flock.
మూడవచనంలో ఏముందంటే మీరు అప్పగించబడిన వానిపైన
మాదిరిగా
ఉండండి.
And finally we come to verse 4. It says the chief shepherd, when he is manifested, you will receive the unfading crown of glory. Brothers, your life and your service will one day have a big payday when the Lord comes back to reward you. There is an unfading crown of glory that God wants to reward every single one of you. Let's all say together, Lord, I want that unfading crown of glory. Let me close with the Apostle Paul and how he ended his life. Let's go to 2 Timothy chapter 4.
2 Timothy 4th chapter.
Let's look at 5 through 8. 2 Timothy 4, verse 5 through 8.
5 నుంచి 8 వరకు 2 కొరింథీ 4వ అధ్యాయం 5 నుంచి 8 వరకు.
అయితే నీవు అన్ని విషయాలలో మితముగా ఉండుము, శ్రమ పడుము, స్వార్థతని పని చేయుము, నీ పరిచర్యను సత్పూర్ణముగా జరిగించుము, నీ మిత్రుని పాలనార్థులుగా భయపడుచున్న నేను వెళ్ళిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడుతుంది, నా పరులు కడగొట్టించుతుంది, విశ్వాసము కాపాడుతుంది, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును.
Here in verse 5, Paul says to Timothy, suffer evil and do the work of an evangelist. Fully accomplish your ministry. And then Paul has a personal testimony. He said he was ready to be poured out and his departure was at hand. That means he was about to go be with the Lord. He had fought the good fight. He had finished his course. He had kept the faith. Now there was a reward, a crown awaiting him when the Lord received him. And that crown would be recompense to Paul in the day of the Lord. But that crown of righteousness is not only going to be given to Paul, but also to all those who have loved his appearing. I hope all these words that we are sharing with you, brothers and sisters, will increase your love for his appearing.
సో నేను మీరు ఇక్కడ ఈ సమాజంలో పుట్టినందరూ కూడా ఈ మానవుల అందరూ కూడా అలా వ్యక్తిగా దొరకాలని ఆ దేవుని యొక్క ప్రత్యక్షతో నేను కోరుకున్నాను.
I think Tom's sharing on Matthew 24 and 25 are verses that we all need to be very familiar
with.
I want to encourage all of you to go over the notes and all the printed material and to really take it in, digest it until it becomes a part of you. And let us never forget that the Lord can rapture his overcomers at any moment. So brothers, I'm gonna close with a prayer. Lord, we give our life to you. Lord, I give my mind to you. I desire to have a sober mind. A mind that is sober under prayer. I'm willing to arm my mind with a mind to suffer. Because Lord, I want that unfading crown of glory. I give my life to finish my course. To do the work of an evangelist. To fulfill my ministry. And I give my heart to love your appearing. Lord, I love you with all my heart. With all my soul. With all my mind and with all my strength. I offer my body as a living sacrifice. Lord Jesus, I love you. Lord, come quickly.
Hallelujah.
Hallelujah.